பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. கிரிந்தடி வாரம் అంతర్యామి బ్రాహ్మణం పూర్తి చేశాం. ఈరోజు అక్షర బ్రాహ్మణంలో ప్రవేశిస్తాం. అంతర్యామి బ్రాహ్మణం చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. అక్షర బ్రాహ్మణం మరీ మరీ ముఖ్యమైన బ్రాహ్మణం. బ్రాహ్మణం అంటే ఖండం, భాగం, సెక్షన్ అని పేరు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆరో బ్రాహ్మణంలో గార్గి యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నించింది, ఒక విదుషీమణి ఆ విద్వత్ సదస్సులో. ఏడవ బ్రాహ్మణంలో ఉద్దాలకుడు యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నించాడు. ఉద్దాలకుడు అంతర్యామిని గురించి తెలుసుకోవాలనుకొని అడిగాడు. హిరణ్య గర్భుడు, అంతర్యామి, ఈ రెండు పదాలు మనం విన్నప్పుడు మనకు మాండుక్యోపనిషత్తు గుర్తుంచుకోవాలి. రెండవ పాదం, మూడవ పాదం. రెండవ పాదంలో హిరణ్య గర్భుడు, మూడవ పాదంలో అంతర్యామి. సమష్టి సూక్ష్మ ప్రపంచం, ఆ సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబిస్తున్నటువంటి చైతన్యం కల్పితే హిరణ్య గర్భుడు. మనం బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అని ఎవరినైనా పిలుస్తామో ఆయన్నే హిరణ్య గర్భుడు అంటారు వేదాంతంలో, అంతే తేడా. చతుర్ముఖ బ్రహ్మ అంటాం కదా, నాలుగు తలలున్నటువంటి బ్రహ్మదేవుడు, సృష్టికర్త భగవంతుడు ఆయన్ని మొదట సృష్టించాడు అని చెప్తాం కదా. బ్రహ్మదేవుణ్ణి మొదట భగవంతుడు సృష్టించాడు, ఆ బ్రహ్మదేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు ఈ జగత్తునంతా అని చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం మనం పురాణాలలో. అక్కడ ఏదైతే చెప్పారో పురాణంలో ఇక్కడ వేరే భాషలో చెప్తాం అదే విషయాన్ని. కొంచెం సాంకేతిక పదాలు ఉపయోగిస్తాం. పురాణాలలో అయితే బ్రహ్మదేవుడని, ఆయన్ని భగవంతుడు సృష్టించాడని, విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు ఆయన శేషపాన్పు మీద, బ్రహ్మదేవుడు ఆయన యొక్క నాభిస్థానాన్నించి వచ్చాడు, ఆయన సృష్టి చేసి మిగతాదంతా నువ్వు సృష్టి చెయ్యి అన్నాడు అని చెప్పి ఇవన్నీ వినటాం మనం కథలు, సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, బాగుంటుంది. మనం కొంచెం ఎదిగిన తర్వాత శాస్త్రం చెప్తుంది, విన్నావు కథలు చాలు, విన్న వరకు చాలు, అసలు దానిలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటో తెలుసుకో అంటుంది. నువ్వు ఎదిగినప్పుడే, శాస్త్రానికి ఏం తొందర లేదు, నువ్వు ఎదిగినప్పుడే ఎదుగు, జన్మలే తీసుకుంటావో దశాబ్దాలే తీసుకుంటావో యుగాలే తీసుకుంటావో నీ ఇష్టం. ఓ జీవుడా, నేను చెప్పినటువంటి ఆ పురాణి కథలన్నీ కూడా ఒకరోజుకి నువ్వు ఎదిగితే నీకు అర్థమవుతాయి. ఎట్లాగైతే పిల్లలకి స్కూల్లో యాపిల్ బొమ్మలన్నీ పెట్టి ఎల్కేజీ యూకేజీస్ చూసారా క్లాసులు, క్లాస్ రూమ్ అంతా బొమ్మలే, రూమ్ అంతా బొమ్మలు అంటిస్తారు, టీచర్ అనేక బొమ్మలు తీసుకొని వస్తుంది, ఆ బొమ్మల్ని చూపిస్తూ ఉంటుంది, యాపిల్ ఏమిటి, పెన్సిల్ ఏమిటి, బాక్సులు ఏమిటి, ఆ జంతువుల బొమ్మలు ఏమిటి, పక్షులు ఏమిటి, రకరకాల బొమ్మలన్నీ తీసుకొచ్చి చూపిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ కాదు, టీచింగ్ ఎయిడ్స్. ఫస్ట్ ఎయిడ్ ఏమిటి, టీచింగ్ ఎయిడ్స్. ఫస్ట్ ఎయిడ్ ఎంతకన్నానంటే మెయిన్ ట్రీట్మెంట్కి ముందు ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా, ఓకే అది కూడా తప్పు లేదు, మెయిన్ ట్రీట్మెంట్కి ఆపరేషన్కి ముందు ఫస్ట్ ఎయిడ్ అంటారు చూసారా. అట్లాగే ఇవి కూడా టీచింగ్ ఎయిడ్స్. ఆ టీచింగ్ ఎయిడ్స్ అన్నీ ఎంతకాలం అండి, కొంతకాలమే. మన ఇంట్లో పిల్లలు కూడా చూడండి, ఎన్ని బొమ్మలు కొంటాం మనం, ఆ బొమ్మలు వాడుకొని వాడుకొని వాడికి అలుపు వచ్చేస్తుంది, వా చాలు ఈ బొమ్మలు అని చెప్పి, ఇంకా వాడికి బొమ్మల మీద ఇంట్రెస్ట్ ఉండదు. స్కూల్లో కూడా పిల్లలు ఎదుగుతారు, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి నువ్వు 5వ క్లాసులో 3వ క్లాసు 4వ క్లాసు చూస్తే బొమ్మలు ఉండవు, ఏముండవు, గోడల మీద ఉండవు, క్లాస్ రూమ్లోనూ బొమ్మలు ఉండవు, పుస్తకాలు పెన్నులే ఎదిగారు కదా. మన సంగతి ఏమిటి? స్కూల్ సంగతి విన్నాం, పిల్లల సంగతి విన్నాం, మనం కూడా ఎదగాల లేదా? దేవుణ్ణి గురించి, మన పూజల గురించి, మన నమ్మినటువంటి దేవుణ్ణి బొమ్మలుగా పెట్టుకొని శ్రీరామనవమి కళ్యాణం చేసాం ఇప్పుడే, సీతారాముల కళ్యాణం చూతం రారండి అని చెప్పి కృష్ణుడి జయంతికి అప్పుడు అన్ని బొమ్మలు పెట్టి చేసి ఇంకా బొమ్మలతోనే ఎంతకాలం ఉంటావు అంటుంది శాస్త్రం. ఆ బొమ్మల్లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకో. ఆ బొమ్మలు ఆరాధించడం, బొమ్మలకి కళ్యాణం చేయడం అవన్నీ కూడా మెట్లు. మెట్లన్నీ ఎక్కుతాం దేనికోసం అంటే పైన గుడికి చేరడం కోసమే. మెట్లు ఎక్కుతూనే ఉంటాను నేనంటే మెట్లు ఎక్కడం దేనికోసం? పైన గుడి గర్భగుడిలోకి వెళ్ళడానికే కదండి. ఒకడు ఎక్కుతూనే ఉన్నాడు మెట్లు, ఎక్కుతూనే ఉన్నాడు, ఎక్కుతూనే ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఎక్కుతావయ్యా అంటే చాలా బాగుందండి, ఇక్కడ అంత సీనరీ బాగుంది, చల్ల గాలి వస్తుంది, ఇక్కడే ఉంటానన్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు నీ మనసులో ఏముండాలి? నేను ఆ గర్భగుడికి వెళ్ళాలి, అది చూడాలి భగవంతుడిని అక్కడ గర్భగుడిలో. అది దాని మెట్ల యొక్క ప్రాముఖ్యత. మెట్లు మెట్లు కోసం కాదు. ఒక్కొక్క మెట్టును ఎక్కుతున్నావు అంటే నీ మనసు లోపల ఒక గమ్యం ఉండాలి లోపల. అది ముఖ్యమైనటువంటి దర్శనం. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఆరాధించే పద్ధతి, ఆరాధన, దేవుడు ఇవన్నీ కూడా దేనికి తీసుకువెళ్ళాలి మనల్ని అంటే ఆత్మ దర్శనం. ఆత్మలో తాదాత్మ్యం చెంది నేను ఆత్మనని గ్రహించడం కోసం. ఒక ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. పైన దేవాలయం ఉంది, మెట్లు ఎక్కుతున్నాం, పైకి వెళతాం గర్భగుడిలోకి. జీవితం కూడా అంతే. ఈ కర్మయోగ సాధన, ఉపాసన యోగ సాధన, దైవ పూజ, జప, తప, పారాయణం ఏమన్నా తీసుకోండి, ఏ రకాలైనా మీరు ఆచరించండి, ఏ దేవుణ్ణైనా పూజించండి, ఎలానైనా పూజించండి, మీ ఇష్టం. గంటలే పూజిస్తారో, అరగంట పూజిస్తారో, రోజులు తరబడి పూజిస్తారో, ఉపవాసాలే చేస్తారో, లేకపోతే తీర్థక్షేత్రాలకే వెళతారో, అన్నీ కలిపి చేస్తారో, మీ ఇష్టం. అదంతా కూడా ఎందుకోసం? ఇవన్నీ కూడా దేనికోసం పెట్టారు ఇవన్నీ అంటే, ఎవరైతే ఆరాధిస్తున్నాడో భగవంతుణ్ణి, ఆ ఆరాధించేవాడు తాను భగవంతుడి కంటే వేరు కాదు అని తెలుసుకోవడం కోసం ఈ ఆరాధన అంతా కూడా. అది ఎలా తెలుసుకుంటాము అని అంటే శాస్త్రం పఠనం ద్వారా తెలుసుకుంటాం. కనుక శాస్త్ర పఠనం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? ఆ కథల్లో విన్నదాన్ని ఇక్కడ ఆ బ్రహ్మదేవుణ్ణే హిరణ్యగర్భుడని, సూత్రాత్ముడని, ప్రాణం అని అనేక పేర్లతో పిలువబడింది. సమష్టి సూక్ష్మ ప్రపంచ చిదాభాస సహిత చైతన్యం హిరణ్యగర్భ అన్నాం. అదే సమష్టి హిరణ్యగర్భుణ్ణి ఇక్కడ తైజసుడు అన్నాం. విశ్వ తైజస మాండుక్యంలో కనుక ఈ తైజసుడే ఆ హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుణ్ణి గురించి తెలుసుకున్నాడు ఉద్దాలకుడు. మాకు తెలుసు అన్నాడు, మేము విన్నాం గంధర్వుడి దగ్గర అంటే చెప్పమన్నాడు. అప్పుడు ఈయన చెప్పారు యాజ్ఞవల్క్యుల వారు, ఆ హిరణ్యగర్భుడికి ఆ సూక్ష్మ సమష్టి సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మం అన్నమాట. ఆ హిరణ్యగర్భుడికి ఆధారం ఏమిటి అని అడిగాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు, ఈశ్వరుడు అంతర్యామి అన్నారు. ఏదైతే మనం విష్ణు విష్ణు అని విన్నామో చిన్నప్పుడు కథల్లో, ఆయన్నే ఇక్కడ అంతర్యామిగా చెప్పబడ్డాడు. కనుక ఎందుకు ఈ పదాలు ఉపయోగించబడినాయి అంటే, ఈ పదాలు ఉపయోగిస్తే కానీ ఆ అందులో ఉన్నటువంటి సారాంశం మనకు బోధపడదు. ఏమిటి ఆ సారాంశం? అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి అనే. ఈ అంతర్యామి భగవంతుడు అందరి హృదయాలలో ఉండి అంతఃస్థిత్వ అన్ని జీవరాశుల్లో ఉంటాడు ఆయన. ఉండి ఆ హిరణ్య గర్భుణ్ణి నియమిస్తుంటాడు ఆయన, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కనుక కారణ ప్రపంచం అన్నాం. మాయా సహిత ఆర్ మాయా ప్రతిబింబిత చైతన్యం, కారణ ప్రపంచంలో మాయా ప్రతిబింబిత చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఈశ్వర అన్నాం. ఆ ఈశ్వరుడంటేనే భగవంతుడు, శివుడని కాదు అర్థం ఇక్కడ. పూజ్య స్వామీజీ ఎప్పుడు ఈశ్వర అనే వాడతారు, భగవంతుడని కూడా వాడరు ఆయన. దేవుడని వాడము, గాడ్ అనే పేరు రాదు. భగవాన్ అనేది వాడతారు, కానీ మెయిన్గా ఈశ్వర అని వాడతారు. ఆ ఈశ్వర అంటే ఇక్కడ మనం శివుడు అనే అర్థంలో విని విని అలవాటు పడి ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఈశ్వర అంటే, ఈశ్వర అంటే ఏముంది, ఈశతే ఈ జగత్తు మొత్తాన్ని పరిపాలించేవాడు ఈశ్వరుడు. ఎందుకు ఆయనకి ఈశ్వరుడు అని పేరు వచ్చింది భగవంతుడికి అంటే, ఈ జగత్తు మొత్తానికి కూడా ఆధారమైన ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ సృష్టిలో సూర్యుడు ప్రకాశించడం, నీళ్లు క్రిందికి ప్రవహించడం, వర్షం కురవడం, ఈ గాలి నీరు వీటన్నిటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నాడు, నియామకుడు. బయట చేస్తున్నాడు, లోపల జీవరాశుల్లో ఉండి చేస్తున్నాడు. కనుక మరి ఆయనకి ఎప్పుడు ఏం పేరు పెట్టాలి, దానికి తగినట్లుగా పెట్టాలి కదా. అంతర్యామి అని పెట్టాం ఈశ్వరుడికి పేరు. అంతర్యామి, అంతర్యామి అంటే ఇదని చెప్పేశాడు ఎవరు, యాజ్ఞవల్కుల వారు. అప్పుడు ఉద్దాలకుడు వెళ్ళొస్తానండి, చాలా సంతోషం, బాగా చెప్పారన్నాడు. ఇంకా 1000 ఆవులు ఉన్నాయి అక్కడ ఎదురుగా, తీసుకుపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ గార్గి వస్తున్నది. గార్గి ఆరవ బ్రాహ్మణంలో వచ్చింది, అక్కడ ప్రశ్నలు వేసింది. గార్గి బ్రాహ్మణం అని పేరు దానికి. ఇప్పుడు ఈ బ్రాహ్మణంలో మళ్ళీ వస్తుంది, ఆడొక్కతే 2 సార్లు వస్తుంది చూడండి. మైత్రేయి గార్గి, ఆడవాళ్ళు ఎప్పుడైనా అంతే, కొంచెం చోటు ఇచ్చామంటే ముందుకు దూసుకుపోతారు. ఇంకా అట్లాగే అందరూ ఒక్కొక్కసారి అడిగితే వీళ్ళిద్దరు మాత్రం, మైత్రేయి బ్రాహ్మణం 2 సార్లు వస్తుంది, గార్గి బ్రాహ్మణం అనుసరి 2 సార్లు అయితే. ఇక్కడ గార్గి బ్రాహ్మణం అనం, అక్షర బ్రాహ్మణం. ఆడవాళ్ళని కాదు, చాలా వాళ్ళు మేధావులు, మేధా సంపన్నులు, బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు. కనుక గార్గి ఎందుకన్నానంటే, మామూలుగా స్త్రీలు అనుకుంటుంటారు ఏముందండి ఆడవాళ్ళ జన్మ, దానికంటే అడవిలో మానవి పుట్టడం మేలు అంటుంటారు ఈ కష్టాలన్నీ చూసుకొని. అందుకని చెప్తున్నాను అన్నమాట, గార్గి మైత్రేయి ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్యా సంపన్నులు వాళ్ళు, వాళ్ళను తలుచుకో, అడవిలో పుట్టాలని కోరుకోవాకు. ఆ స్త్రీలను తలుచుకొని గొప్ప విదుషీమణులని మనం కూడా అట్లా అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అవుతామో లేదో కానీ సంకల్పం చేసుకోవడంలో తప్పే ఉంది, ఊహించుకుందాం. కనీసం వాళ్ళని చూసి ఆనందిద్దాం. కనుక గార్గి వస్తున్నది, 2 ప్రశ్నలు వేయబోతున్నది. ఆ ప్రశ్నలు వేయడంలో కూడా ఆవిడ ధీమా ఎంతంటే చాలా ఎక్కువ, అంత కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆ క్రిందటి బ్రాహ్మణంలో ఏమన్నారు ఆయన, ఆ యాజ్ఞవల్కుల వారు, నీ తల తెగి కింద పడుతుంది, ఇంకా అధికంగా ప్రశ్నించావు అంటే అన్నాడు. దాంతో అయిపోయింది అక్కడ. మళ్ళీ ధైర్యం వచ్చింది చూడండి ఆవిడకి, ఎంత కాన్ఫిడెన్స్, నమ్మకం తన విద్య మీద. అక్కడే ఎందుకన్నారు ఆయన అట్లా అంటే, ఆమె ఈ హిరణ్య గర్భుడి గురించి మరణించిన తర్వాత వ్యక్తి ప్రాణం వదిలి, అంటే ప్రాణంతో పాటు సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది, బ్రహ్మలోకానికి వెళుతుంది, దాన్ని గురించి తెలుసుకోవాలని ఆవిడకి ఆ బ్రహ్మలోకం పైన ఇంకా తెలుసుకోవాలని అంటే తర్కం ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. అందుకని ఆయన ఆ మాట అన్నారు, తర్కం ద్వారా ఆ విషయాలు నువ్వు తెలుసుకోలేవు, దానికి ఈ కళ్ళు చెవులు ముక్కు ప్రమాణాలు పనిచేయవు, లాజిక్ అండాలు అక్కడ వర్క్ చేయదు, శాస్త్రం ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. కానీ లాజిక్గా తెలుసుకోవాలని ప్రయత్నం చేసింది ఆవిడ, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఈ బుద్ధి మనస్సు ఈ ఇంద్రియాలు తెలుసుకోలేవు వాటిని. నీకు ఒకటే ఒక ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. కనుక నువ్వు అలా అడగకూడదు, తర్కం ద్వారా తెలుసుకోవాలని, ఈ విధంగా తెలుసుకోవాలని చెప్తే అప్పుడు కాస్త భయపడింది, వెనక్కి వెళ్ళింది. సరే శాస్త్రం ద్వారానే తెలుసుకుందాం ఇప్పుడు అని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తూ అడుగుతున్నది, రెండు ప్రశ్నలు సంధిస్తున్నాను మిమ్మల్ని అని ముందు వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, బ్రాహ్మణుల దగ్గర. మీరందరూ అడగడం అయిందా? నేను అడగనా అని అడుగుతున్నది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు కనుక యాజ్ఞవల్క వారు సమాధానం చెప్తే ఇంకా మీరెవ్వరు మాట్లాడక్కర్లేదు, ఇంకా ఆయన్ని ప్రశ్నించడానికి ఇంకేమి లేదని తెలుసుకోండి అంటుంది. పైగా అంత అంత ధీమా అనమాట. ఏమంటుందంటే ఈ ప్రశ్నలో, ఇప్పుడు 8వ బ్రాహ్మణంలో మనం చదవబోతున్నాం, ఏమంటున్నది ఆవిడంటే, నేను రెండు ప్రశ్నలు వేయదలుచుకున్నాను అడగనా అంటే వాళ్ళు అడగండి అన్నారు. ఇంకా నేను అడిగిన తర్వాత మీరు ఆయనతో ఇంకా మాట్లాడాల్సిన పని లేదు అన్నది. నా ప్రశ్నను కనుక సమాధానం చెప్పాడంటే ఇంకా మీరేం ప్రశ్నలు అడగక్కర్లేదు ఆయన్ని, ఇంకా ఆయనకు అన్నీ తెలిసినట్లే అని కూడా చెప్తున్నది. అప్పుడు బ్రాహ్మణులు అందరూ సరేనమ్మా సరే సరే అట్లాగే అట్లాగే అడుగు అని అన్నారు. అది మొదటి మంత్రం. తర్వాత మంత్రంలో ప్రశ్నలు అడుగుతుంది ఆవిడ, యాజ్ఞవల్క్య వారు సమాధానం చెప్తారు. మొదటి ప్రశ్న 6వ బ్రాహ్మణంలో వచ్చిందే, ఏం అడిగారు ఏం చెప్పారు అనేది మళ్ళీ అదే రిపీటిషన్ ఉంటుంది, ఓతం ప్రోతం అని. తర్వాత నిర్గుణ బ్రహ్మ విషయాన్ని ఇక్కడ మనం నూతనంగా చూడబోతాం, అది 8వ మంత్రంలో వస్తుంది ఇక్కడే. అంతవరకు క్రింద భాగాల్లో చెప్పినటువన్నీ మళ్ళీ రిపిటేషన్ అనమాట, మనం మర్చిపోతామని ఆయనకి తెలుసు. మళ్ళీ సూత్రాత్మ, మళ్ళీ అంతర్యామి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి నిర్గుణ బ్రహ్మానికి వెళతాం. అంటే ఇప్పటి వరకు సగుణం గురించి చెప్తున్నాం, 1, 2, 3, 4, 5, 6 హిరణ్య గర్భ ఈశ్వరుని గురించే సగుణ గురించి చదువుతున్నాం. సగుణానికి పైన నిర్గుణం బ్రహ్మ ఉన్నాడు కదా, దానికి వస్తున్నాం అనమాట. చాలా ముఖ్యమైనటువంటి, అసలు అది ముఖ్యమైనది. మనం ఇందులో ఉంటూ ఉన్నాం ఇంతవరకు, రూపం నామ రూపాలలోనే మనందరం ఉన్నాం, కానీ దాన్ని దాటి వెళ్ళబోతున్నాం. అందుకని ఈ అక్షర బ్రాహ్మణం చాలా ముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి. మొదటి మంత్రం చదువుతాం. 8వ బ్రాహ్మణం 3వ అధ్యాయం 138వ పేజీ. అథ వాచక్నవ్యువాచ బ్రాహ్మణా భగవంతః హంతాహమిమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి తౌ చేన్మే వక్ష్యతి నవై జాతు యుష్మాకమిమం కచ్చిద్ బ్రహ్మోద్యం జేతేతి పృచ్ఛగార్గీతి. అథః ఎప్పుడైతే ఉద్దాలకుడు తన ప్రశ్నలకు సమాధానం లభించిన తర్వాత యాజ్ఞవల్కుల వారి నుంచి ఉపరమించాడో, అంటే వెళ్ళిపోయినారా అక్కడి నుంచి, ఆ ప్రశ్నలను అడగడం నుంచి ఆయన వైదొలిగారు. తర్వాత వాచక్నవ్యువాచ, వాచక్నవి మరొక పేరు గార్గికి, వాచక్నవి అని పేరు. వచక్నుని యొక్క కుమార్తె వాచక్నవి. ఈ వాచక్నవి గార్గి అడుగుతున్నది బ్రాహ్మణుని, బ్రాహ్మణాః భగవంతః, ఓ భగవత్ సమానులైనటువంటి బ్రాహ్మణాః, వాళ్ళందరినీ గౌరవంగా సంబోధిస్తున్నది. హే బ్రాహ్మణా భగవంతః, హంతాహమిమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి. హంత సరి వెల్ అంటే అంటాను చూసారా, బాగుంది బాగుంది, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను రెండు ప్రశ్నలు అడగడానికి, అగ్నివల్కల వారిని. అక్కడ అడగడానికి చాలామంది ఉన్నారు. ఒకసారి అడిగింది ఈవిడ ఆల్రెడీ, మళ్ళీ ఇంకొకసారి అడిగితే నాకు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతున్నది. ద్వౌ ప్రశ్నవు, రెండు ప్రశ్నలు. ద్వౌ అంటే రెండు ప్రశ్నలు. ప్రక్ష్యామి, అడుగుతాను. తౌ చేన్ మే వక్షతి, ఆయన కనుక ఆ రెండు ప్రశ్నలకు నాకు సమాధానం చెబితే, తౌ ఆ రెండు ప్రశ్నలకు, మే నాకు, వక్షతి చెప్పినట్లయితే, చేత్ మే చేన్ మే చెప్పినట్లయితే, ఇఫ్ హీ గివ్స్ ఆన్సర్స్ టు మీ అని అర్థం. చెప్పినట్లయితే, నవై జాతు యుష్మాకం ఇమం, మీరు ఇంకెవ్వరు కూడా ఆయన్ని జయించలేరు. ఆయన కనుక నాకు సమాధానం చెప్తే ఇంకా మీరెవ్వరు అడగక్కర్లేదు ప్రశ్నలు. ఇంకా మీరెవరు ప్రశ్నలు అడగక్కర్లేదు, ఎందుకంటే ఇంకా మీరు ఆయన్ని జయించలేరు. ఆ ప్రశ్నలు కనుక సమాధానం చెప్పారంటే అంత కష్టమైన ప్రశ్నలు అడగబోతున్నాను. కశ్చిత్ బ్రహ్మోద్యం, బ్రహ్మ అంటే వేదశాస్త్రం. బ్రహ్మ వాదం, బ్రహ్మను గురించి చేసే వాదం, దాని గురించి బ్రహ్మోద్యం. కశ్చిత్ బ్రహ్మోద్యం జేతేతి, ఇంకా ఆయన్ని ఎవరు జయించలేరు. ఆయన జయించినట్లే నా ప్రశ్నలు కనుక సమాధానం చెప్తే అన్నది. అంటే వారన్నారు బ్రాహ్మణులందరూ, ప్రచ్ఛ గార్గి ఇతి, పృచ్ఛ అడుగమ్మా, నువ్వు వారిని ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. సరే, ఇప్పుడు ఆవిడ రెడీగా ఉంది ప్రశ్నలు అడగడానికి. రెండవ మంత్రం చదువుతాం. సాహోవాచ అహం వైత్వా యాజ్ఞవల్క్య యథా కాశ్యో వా వైదేహో వా ఉగ్రపుత్రః ఉజ్యం ధనురధిజ్యం ధనురధిజ్యం కృత్వా ద్వో బాణవంతౌ సపత్నాతివ్యాధినౌ హస్తే కృత్వా ఉపోతిష్ఠేతే ఏవమేవ అహం త్వా ద్వాభ్యాం ప్రశ్నాభ్యాం ఉపోధస్తాం తౌ మే బ్రూహీతి పృచ్ఛగార్గీతి. ఎప్పుడైతే బ్రాహ్మణులందరూ ఆమెకు అనుజ్ఞనిచ్చారో ప్రశ్నలు వేయడానికి, ఇప్పుడు గార్గి యాజ్ఞవల్కుల వారిని అడుగుతున్నది. సాహో వాచ, సాహో అంటే ఏదో సినిమా పేరు వస్తున్నది సాహో అని, ఆ సాహో కాదు ఇక్కడ. సా మీన్స్ ఆ గార్గి, స్త్రీలింగం. దకారాంత స్త్రీలింగ తత్శబ్ద సహ తౌ తే అనేది పుంలింగం. సా తే తాహ స్త్రీలింగం. సా ఆ గార్గి అని అర్థం. హ ఉవాచ ఈ విధంగా అడిగింది ఏమని, అహం వైత్వా యాజ్ఞవల్క్య, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఓ యాజ్ఞవల్క్య, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను. ఏ విధంగా, యథా కాశ్య వైదేహ ఉగ్రపుత్ర, కాశీరాజు వైదేహ జనక మహారాజు వీరు ఉగ్రపుత్ర, చాలా ఉగ్రంగా ఉంటారు వాళ్ళు. అంటే చాలా బాణాలు వదలడంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ధనుస్సు పట్టుకొని బాణాలు వదలడంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఉగ్రపుత్ర ఉజ్యం ధనురధిజ్యం కృత్వా, వాళ్ళు ధనుసు పట్టుకొని బాణాన్ని వదులుతారు చూసారా, అట్లా ఉంటాయి నా ప్రశ్న అని ఉంటున్నది. కాశీరాజు జనక మహారాజు కనుక బాణాలు పట్టుకొని వాళ్ళు సంధించి వాళ్ళు బాణాలు వదిలారనుకో ఎట్లుంటాయి, అట్లా ఉంటాయి నా ప్రశ్నలు అని, అంటే చాలా కఠిన ప్రశ్నలు అని అర్థం. నేను సంధిస్తున్నాను, తెలుగులో కూడా అంటాం కదా ప్రశ్నను సంధించడం అంటారు. ప్రశ్నల్ని సంధించడం అంటే ఏమిటి, ప్రశ్నలు అడుగుతున్నాం అంటే ప్రశ్నని వాళ్ళ మీదకి వదిలిపెడుతున్నాం మనం, ప్రశ్నని వాళ్ళ మీదకి మనం వదులుతున్నాం కదా, అందువల్ల దీన్ని దాంతో పోల్చారు. అంటే ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా కొంచెం పస ఉండాలి అందులో, పనస కాదు పస, కొంచెం అది స్ట్రాంగ్ అని గట్టిదనం ఉండాలి అందులో. చేవలేనటువంటి ప్రశ్నలు వేయకూడదు. అవతల వాడని తికమెక పెట్టే ప్రశ్నలు అయి ఉండాలి, అవతల వాడని బాగా ఆలోచింపజేసే ప్రశ్నలు అయి ఉండాలి. అడిగేటప్పుడు తికమక పెట్టాలని చెప్పి అడగకూడదు. మనం అడిగే ప్రశ్నలు వాళ్ళు విన్న తర్వాతే ఆహా ఎంత మంచి ప్రశ్నలు వేస్తున్నారు, వీళ్ళు మంచి ఆలోచనా పరులు, వీళ్ళకి బుద్ధి జాస్తి ఎక్కువ అనిపించాలి వాళ్ళకి, అట్లాంటి ప్రశ్నలు వేయాలి అట్లని చెప్పి అందరూ అట్లాంటి ప్రశ్నలు వేయలేరు. మనకు తోచిన ప్రశ్నలు ఏదో మనం వేస్తాం, అట్లని చెప్పి ప్రశ్నలు అడగకుండా ఉంటామా ఏమిటి. కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, బుద్ధి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రశ్నలు వెయ్యాలి అంటే ఏదైనా స్టఫ్ ఉండాలి కదా, ఇక్కడ చదువుకొని ఉండాలి, వినుండాలి, ఏదన్నా ఉంటే కదా ప్రశ్నలు వేయగలుగుతాం. ఆవిడ బాగా చదువుకున్నది కనుక ప్రశ్నలు సంధిస్తున్నది, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నది. నేను అడిగే తప్పేమోనండి, నేను అడగచ్చు అడగకూడదు, ఇట్లా మొదలు పెడతాం మనం. ముందు అడగడం సంగతి తర్వాత, ముందు మన స్టార్టింగ్ ఎట్టుంటుందంటే తప్పేమోనండి నేను అడిగేది, నేను అడగచ్చు అడగకూడదు, ఇదంతా డిఫిడెన్స్లో ఎందుకు మనం స్టార్టింగే. నాకు ఒక ప్రశ్న ఉందండి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, మీరే చెప్పగలరు నాకు చెప్పండి అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. కొంచెం కాన్ఫిడెన్స్గా మాట్లాడచ్చు కదా, అది కూడా రావాలి కనీసం. అది వస్తే మనకు అడిగేటప్పుడు కొంచెం భయం ఉంటుంది మనకు, మనం సరిగ్గా ప్రశ్నిస్తున్నామో లేదోనని. అందుకని కొన్ని భయాలు పోతాయి, అడగంగా 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 భయాలు పోతూ ఉంటాయి, ఇంకా ఇంకా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రశ్నలు రాగా రాగా మనం తెలుసుకుంటాం విషయాన్ని, అదే కదా సంవాదం అంటే. సంవాదం అంటే క్లాసులో ఉండదు సంవాదం, గురువుగారు చెప్పిన తర్వాత సీడీ విన్న తర్వాత సందేహాలు వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే మనసులో ఏమన్నా రాని సందేహం టక్కున రాసేయడమే, రాసిన తర్వాత వెంటనే అడగకపోయినా కనీసం కొద్ది రోజులు ఆలోచిద్దాం, సమాధానం రాకపోతే అప్పుడు అడగచ్చు, అట్లన్నమాట. సమాధానం తెలుసుకోవడం గురువు ముఖంగా మనం చాలా ముఖ్యం, సందేహాలతోనే ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్రశ్నల మీద ప్రశ్నలు మనం రాసుకుంటూ ఉండాలి. మా స్వామీజీ గారు అంటుంటారు, పరమార్థానంద స్వామీజీ గారు, ఎక్కడన్నా సందేహాలు వస్తే వెంటనే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టు అంటారు. క్వశ్చన్ మార్క్ పెట్టుకో, నోట్ చేసుకో ఏం అడగాలి అని. అలా క్వశ్చన్ మార్క్ పెట్టుకున్న తర్వాత కొంతకాలం విన్న తర్వాత ఆ క్వశ్చన్ మార్కే నీకు ఆన్సర్ వస్తుంది. ఆ క్లాసులో వినంగా 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 ఆ క్వశ్చన్ మార్క్ కనుక నీకు ఆన్సర్ రాకపోతే అప్పుడు అడగమంటారు. కొన్ని క్లాసుల్లో విన్నా కూడా ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం రాకపోతే అప్పుడు అడగమంటారు. అందుకని కొంచెం వెయిట్ అండ్ సీ, వినాలి కదా ముందు అసలు సబ్జెక్టు, మనం వింటూ వింటూ ఉండాలి కొంతకాలం, అది పద్ధతి. సరే ఇదంతా అసైడ్ పాయింట్. సందేహం లేని జ్ఞానమే జ్ఞానం కనుక ఇప్పుడు ఆవిడ చూడండి ఎంత కాన్ఫిడెన్స్. కాశీరాజు ఉగ్రపుత్రులు వాళ్ళందరూ కూడా చాలా ధైర్యశాలులు, వాళ్ళందరూ కూడా బాణం వదిలారంటే ఇంకా అక్కడ తగిలి తీరుతుందని చెప్పి అంత నమ్మకం వాళ్ళకి. ఆ బాణాలు కూడా ఎట్లా ఉంటాయంటే మామూలు బాణాలు కాదు, ఆ చివర వినపది ఉంటుంది, ఇనప తొడుగు ఉంటుంది అన్నమాట ఆ బాణానికి చివర్లో, అదే కదా గుచ్చుకునేది. ఈ పుల్ల బాణాలు ఏం గుచ్చుతాయి, లేకపోతే దానికి ఇనుము ఉంటుంది అక్కడ, అది షార్ప్గా చేసి ఉంటుంది. ఆ తొడుగు తీసేస్తారు తర్వాత, బాణాలు ఉపయోగించినప్పుడు తీస్తారు, యుద్ధం చేసే ముందు అది వదిలే ముందు దాన్ని పెడతారన్నమాట, అది పోయి గుచ్చుకుంటుంది అన్నమాట, అది ఇక్కడ అర్థం. ఇప్పుడు నా ప్రశ్న కూడా అట్లా గుచ్చుకుంటుంది మీకు, అంతటి డెప్త్ ఉన్నటువంటి ప్రశ్న. ధనురధిజ్యం కృత్వా, వాళ్ళు ఎలాగైతే ధనుస్సుకి బాణాన్ని పెట్టి వదులుతారో అదేవిధంగా ద్వౌ బాణవంతౌ సపత్నాతి వ్యాధినౌ. ఏం చేస్తాయి వాళ్ళ బాణాలు? శత్రువులను పోయి వాళ్ళ హృదయాల్లో గుర్చుకుంటాయి వీళ్ళ బాణాలు. సపత్న అంటే శత్రువులు, వ్యాధినం అంటే అవి అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధిస్తాయి అన్నమాట. సపత్నాతి వ్యాధినౌ హస్తే కృత్వా ఉపోతిష్ఠేతే ఏవమేవ అహం. ఏ విధంగా అయితే వీళ్ళు బాణాలు వేసి ఆ శత్రు హృదయాన్ని ఛేదిస్తారో అట్లా నేను ప్రశ్నలు వదులుతున్నాను మీ హృదయంలోకి ఇప్పుడు గుచ్చుకునేటట్లుగా. అమ్మో ఈవిడ ఎంత గొప్పది అని అనుకుంటారు ఆయన. అప్పుడు ఏవమేవ అదేవిధంగా నేను కూడా అహం త్వాం మిమ్మల్ని ద్వాభ్యాం రెండు ప్రశ్నలను ప్రశ్నాభ్యాం ఉపోదస్థాం మిమ్మల్ని అడగబోతున్నాను. తౌ మే బ్రూహీతి నాకు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని. అప్పుడు యాజ్ఞవల్కుల వారు, అమ్మా ఇందాక అడిగావు కదా ఇంకెందుకు చెప్పడం, ఇందాకనే నీ తల తిరిగి కింద పడుతుందన్నా కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడగలాయన. ఆమెనే నివారించలేదు. పృచ్ఛ గార్గి ఇతి అన్నారు, నువ్వు నన్ను ప్రశ్నించమ్మా. గార్గి పృచ్ఛ గార్గి ఈ పదాలు యాజ్ఞవల్కుల వారివి. ఇతి ఈ విధంగా అన్నారని చెప్పి ఉపనిషత్తు చెప్తున్నది మనకు. ఇతి ఈ విధంగా వారు ఆమెని ప్రశ్న అడగమని చెప్పారు. చూసారు ఎంత తేలిగ్గా ఉందో సంస్కృతం చెబుతుంటే దాపతే అర్థం కాదు. తర్వాత మూడవ మంత్రం సాహోవాచ యదూర్ధ్వం యాజ్ఞవల్క్యం దివః యదవాక్ పృథివ్యాః యదంతరాం యావా పృథివీ ఇమే యద్భూతం చ భవత్ చ భవిష్యత్ చ ఇత్యాచక్షతే కస్మిన్ స్తం ద్యోతం చ పోతం చ ప్రోతం చేతి స్మిన్స్తదోతం చ ప్రోతం చేతి. ఇవి మనం విన్న విషయమే. మళ్ళీ ఆవిడ రిపీటెడ్గా అడిగి, ఇక్కడ నేను అంతకుముందు ఏమడుగున్నానో అదే అడుగుతున్నది ఆవిడ, అడిగి దానిపైకి కంటిన్యూషన్ తీసుకెళ్తున్నమాట. అబ్రప్ట్గా క్వశ్చన్ అడగకూడదు. తాను క్రిందటి బ్రాహ్మణంలో ఆరవ బ్రాహ్మణంలో హిరణ్య గర్భుణి గురించి అంతర్యామిని గురించి ఏదైతే విన్నదో యాజ్ఞవల్కుల వారి నుంచి ఉద్దాలకుడు అడిగాడు ఆయన చెప్తున్నారు ఆవిడ విన్నది. ఈవిడ కూడా కొన్ని అడిగింది ఓతం ప్రోతం అని చెప్పి, ఎవరి మీద ఆధారపడున్న ఈ భూమి, ఎవరి మీద ఈ అంతరిక్షం ఆధారపడింది, అవన్నీ అడిగింది కదా. అప్పుడు ఈ అంతా కూడా హిరణ్య గర్భుడి మీద ఆధారపడిందని చెప్పాడు ఆయన. ఈ హిరణ్య గర్భుడు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడని అడిగింది మళ్ళీ. ఈ హిరణ్య గర్భుడు అంతర్యామ మీద ఆధారపడి ఉన్నాడని అడిగింది. అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఆవిడ. చేసి క్రొత్త ప్రశ్న ఏంటంటే 8వ మంత్రంలో వస్తుంది. 8వ మంత్రంలో కంటిన్యూషన్ అవుతుంది. సాహోవాచే గార్గి ఆవిడే ప్రశ్నిస్తున్నది ఏమని. యదూర్ధ్వం ఓ యాజ్ఞవల్క్య యదూర్ధ్వం దివః. దివః అంటే స్వర్గలోకం. ఊర్ధ్వం అంటే పైన, పైన ఉన్నటువంటి దివః స్వర్గలోకం. యద్ అవాక్ పృథివ్యాహ క్రింద ఉన్నటువంటి వాక్ అని చదవకూడదు. యత్ అవాక్ యదవాక్ ఇక్కడ వాక్ అంటే మాట అని కాదు అర్థం. యత్ ఏదైతే అవాక్ క్రింద అని అర్థం. ఊర్ధ్వానికి ఆపోజిట్ అవాక్ అంటే క్రింద ఉన్నది భూమి. పృథివ్యాహ యదంతరా ఈ భూమికి స్వర్గలోకానికి మధ్యలో ద్యావా పృథివీ ఇమే అంటే ఈ పృథివీకి ఆ పైనటువంటి స్వర్గలోకానికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇది దేశ విషయం. పైన క్రింద మధ్యలో అంటే దేశ విషయమే కదా స్పేస్. తర్వాత కాల విషయం అడుగుతున్నది. యద్భూతం యచ్చ భవచ్చ భవిష్యచ్చ అంటే భూతకాలం జరిగిపోయినటువంటి, భవిష్య జరగబోయేటటువంటి, భవచ్చ వర్తమాన కాలం. ఇప్పుడు కాలాన్ని గురించి అడుగుతోంది. ఈ మూడు కాలాలు ఇది ఆచక్షతే, ఆలోకం పైలోకం క్రింది లోకాలు మధ్యలోకాలు భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానాల కాలం ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా ఆచక్షతే. అయితే ఏంటి ఆచక్షతే? కస్మిన్ తద్ ఓతం చ ప్రోతం చ ఇది అంటే ఈ సృష్టి మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఈ దేశ కాల ఈ యొక్క లోకాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? వీటికి ఉపాదాన కారణం ఏమిటి అని అర్థం. వాటికి మెటీరియల్ కాజ్ ఏమిటి? అవన్నీ ఎట్లా చేయబడినాయి? ఎవరి చేత చేయబడినాయి? ఓతం ప్రోతం అంటే ఉపాదాన కారణం. దేని చేత అల్లబడినాయి అని అర్థం. అల్లబడటం అంటే దేని చేత చేయబడినాయి అని అర్థం. ఓతం చ ప్రోతం చ సహోవాచే యదూర్ధ్వం గార్గీ దివః యదవాక్ పృథివ్యాః యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఇత్యాచక్షతే ఆకాశే తదోతం చ ప్రోతం చేతి. ఆయన చెప్పిన ప్రశ్న అంతా మళ్ళీ చెప్పి ఆ చివరిలో మూడో లైన్లో ఆన్సర్. ఆమె చెప్పిన ప్రశ్నే మళ్ళీ చెప్పాలి, చెప్పి ఆన్సర్ ఇవ్వాలి. లేకపోతే ఏమిటంటే నేను అడిగింది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి అంటారు కదా. మామూలుగా మన ఇళ్లలో కూడా మనం ఏదైనా సమాధానం చెప్తే అసలు నా ప్రశ్న నీకు అర్థం కాలే, నేను అడిగింది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి అంటారు. అందుకని అటువంటి సందేహాన్ని రాకుండా నీ ప్రశ్న ఏమిటో నాకు తెలుసు అని చెప్పి ప్రశ్నను రిపీట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ మాట అనడానికి వీలుండదు. మనకంత తెలివితేటలు ఉంటాయి కదా. ఆగ్నేయవల్క్ల వారు చూసారా, ఒకవేళ టక్కున ఆవిడ ఏమంటుంది, నేను అడిగింది అది కాదులేండి అంటే. అందుకని ఆమె చెప్పిన అడిగిన ప్రశ్న అంతా ఆయన చెప్పి అప్పుడు సమాధానం చెప్తున్నారు. అంటే ఈయన నా ప్రశ్నని పూర్తిగా అర్థం చేసుకున్నారు, సమాధానం ఇస్తున్నారు కనుక ఇంకా నోటికి తాళం పడినట్లే. ఇదొక టాక్టిక్స్. టాక్టిక్స్ అంటే ఏమిటి? మనకు అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం వారి ప్రశ్నను మనం పూర్తిగా అర్థం చేసుకున్నామని చెప్పి వాళ్ళకి నమ్మకం కలగాలి. అప్పుడు వాళ్ళు మనం చెప్పే సమాధానాన్ని సరిగ్గా వింటారు, లేకపోతే వినరు. ఆహా, నేను చెప్పిన అడిగిన ప్రశ్నని మీరు బాగా అర్థం చేసుకున్నారు. అందుకని చూడండి ఆయన మళ్ళీ తిరిగి మొత్తం అదే చెప్తున్నారు. ఏమని? యదూర్ధ్వం దివః పైన ఉన్నటువంటిది స్వర్గలోకం, ఆవిడే చెప్పింది అవన్నీ. క్రింద ఉన్నటువంటి భూలోకం, మధ్యలో ఉన్నటువంటి యదంతర ద్యులోకం అంటే అంతరిక్షలోకం, ద్యులోకం కదా అంతరిక్షలోకం. తర్వాత భూతకాలంలో ఉన్నటువంటిది, భవిష్యత్ కాలంలో రాబోయేది, వర్తమాన కాలంలో ఉన్నది, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఓతం ప్రోతం ఆకాశే అన్నాడు. ఇప్పుడు ఆకాశం అనగానే మనం ఈ ఆకాశం అనుకుంటాం. అప్పుడు శంకరాచార్యుల వారు పాపం మనల్ని రక్షిస్తారు ఆయన భాష్యం రాసి, లేకపోతే మనకేం అర్థమవుతుంది కదా. ఆకాశం అంటే ఆకాశం అనుకుంటాం మనం. అందుకని ఆచార్యుల వారి భాష్యం చాలా ముఖ్యం. ఇక్కడ ఆకాశం అంటే భగవంతుడికి పేరు, ఈశ్వరః అంతర్యామి. అంతర్యామి అనొచ్చుగా. ఉపనిషత్తు కూడా మనకి అసలే కన్ఫ్యూషన్ మనకు. అదే ఉపనిషత్తు కూడా అట్లా చెప్తే ఎట్లా, అంతే అలాగే చెప్తాం. అందుకని బ్రహ్మసూత్రంలో దీని మీద పెద్ద చర్చ. బ్రహ్మసూత్రంలో ఆకాశాధికరణంలో ఆకాశ ఈశ్వర అని అర్థం చెప్పబడింది అక్కడ బ్రహ్మసూత్రంలో. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంతర్యామి కారణ ప్రపంచం అని అర్థం. ఆకాశం తదోతం చ ప్రోతంచ, ఇక్కడ తత్ అంటే హిరణ్య గర్భ ప్రాణ సూత్రాత్మ. ఆయన అంతర్యామిలో ఉన్నాడు. ఓతంచ ప్రోతంచ అంటే హిరణ్య గర్భుడికి ఉపాదాన కారణం ఏమిటంటే హిరణ్య గర్భుడే లేడు ఈశ్వరుడు లేకుండా, అంతర్యామి ఈశ్వరుడు హిరణ్య గర్భుడిగా కనపడుతున్నాడు. అందుకని హిరణ్య గర్భుడికి ఆధారం ఏమిటి, ఏమంటే ఆభరణాలకు ఆధారం ఏమిటి, ఓతం ప్రోతం బంగారం. ఈ యొక్క వస్త్రానికి ఆధారం ఏమిటి, ఓతం ప్రోతం పడుగు పేక నిలువు దారాలు అడ్డదారాలు, అవి తీసేస్తే ఇంకేముండదు, అది ఉపాదాన కారణం అంటారు. ఓతం ప్రోతం అనేది ఒక ఈడియం శాస్త్రంలో అది వాడతారు ఎక్కువగా. ఓతం చ ప్రోతం చ, దేనితో అల్లబడినై, దేనితో చెయ్యబడింది, దేనితో దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఏముంది, హిరణ్య గర్భుడు అంతర్యామి మీద ఆధారపడి ఉన్నాడు, ఆయనే హిరణ్య గర్భుడిగా వ్యక్తమవుతున్నాడు. హిరణ్య గర్భుడు అంతర్యామి లేకుండా ఉండలేడు. కారణ ప్రపంచం లేకుండా సూక్ష్మ ప్రపంచం ఉంటుందా, సూక్ష్మ ప్రపంచం లేకుండా స్థూల శరీర స్థూల ప్రపంచం ఉంటుందా, ఉండదు. అదే విషయం ఇక్కడ. ఇప్పుడు మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో ఆయన ఇక్కడ ఆకాశం అని పిలువబడినాడు. తర్వాత మంత్రం చదువుతాం. కనుక కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడు, ప్రకృతి పురుషం చైవ విద్యనాది విద్యనాది ఉభావపి. ప్రకృతి మాయ నామ రూపం ప్రకృతిది, ఆ నామరూపంలో ప్రతిబింబించే చైతన్యమే ఈశ్వరుడు. కారణ ప్రపంచంలో ప్రతిబింబిస్తే ఈశ్వర, సూక్ష్మ ప్రపంచంలో ప్రతిబింబిస్తే హిరణ్య గర్భ. మన లోపలైతే సూక్ష్మ శరీరంలో ప్రతిబింబిస్తే తైజస, కారణ శరీరంలో ప్రతిబింబిస్తే ప్రాజ్ఞ. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అర్థమైందా, మాయా ప్రతిబింబిత చైతన్యం, సమష్టి మాయా ప్రతిబింబిత చైతన్యం, సగుణ ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఏం లేదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబమే. అందుకనే ఆయన సగుణం. మాయ అంటే రామరూపం, సగుణం. కనుక ఈశ్వరుణ్ణి మనం పూజిస్తున్నామంటే ఆయన నిజరూపాన్ని మనం పూజించడల్లా, వాచ్యార్థం ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాం, ప్రతిబింబాన్ని పూజిస్తున్నాం. బింబ చైతన్యం కావాలా, నీకు ప్రతిబింబం కావాలా, బింబ చైతన్యం కావాలి. కనుక ఈశ్వర లక్ష్యార్థం ఏమిటి, తత్పద లక్ష్యార్థం అంటే బ్రహ్మ చైతన్యం, బింబ చైతన్యం. ఆ బింబ చైతన్యం తెలుసుకోవడం కోసం ఈ తాపత్రయం అంతా, ఈ కష్టాలన్నీ. ఇప్పుడు ప్రతిబింబ ముఖం చూస్తాం, ప్రతిబింబ ముఖం చూసేది ప్రతిబింబ ముఖం కోసమా, నిజం ముఖం కోసమా? బొట్టు ప్రతిబింబ ముఖానికి పెడతారా, ఈ ముఖం మీద పెడతారా? ఇవన్నీ మాకు తెలుసు స్వామిని, తర్వాత ఏంటి చెప్పండి అంటారు. చెప్పను, ఎందుకంటే ఇది బాగా గుర్తు చేస్తే కానీ అది అర్థం కాదు. మీరు ప్రతిబింబ ముఖాన్ని చూసినప్పటికీ కూడా బింబముఖం మీద బొట్టు పెట్టుకుంటారు. బింబముఖం ముఖ్యం, ఈశ్వరుడు ప్రతిబింబ ముఖం లాంటి వాడు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా ఆయన ప్రతిబింబానికే మీరు చేస్తున్నారు కానీ బింబానికి కాదు. ఎందుకంటే బింబాన్ని చూడలేరు. ఈ ముఖాన్ని చూడగలరా మీరు, చూడలేరు కదా. కానీ ప్రతిబింబ ముఖం చూస్తూ ఉన్నా కూడా మీ ఇంట్రెస్ట్ అంతా దేని మీద ఉన్నది, బింబముఖం మీద. అక్కడ చూసి అద్దంలో ఇట్టిట్లా రుద్దుతారా చెయ్యి పౌడర్, ఎక్కడ రుద్దుతారు, ఇక్కడ రుద్దుకుంటారు. ఎంత ప్రేమో చూడండి. అలాగే ఈశ్వరుడు అచ్యుతాయ నమః, గోవిందాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, ఎన్ని మంత్రాలు చదివినా కూడా ఆయన ప్రతిబింబాన్ని, భగవంతుడు ప్రతిబింబం అది. అక్కడ ఆయన ఈశ్వరుడు ప్రతిబింబం అంటే బింబం ఎక్కడో ఉండాలి. ఆ బింబం ఎవరంటే నేనే, ఆత్మస్వరూపాన్ని. ఈ జీవాత్మే ఆ పరమాత్మ. కనుక ఆ ప్రతిబింబం ఈశ్వరుడి వెనక ఉన్న బింబ చైతన్యం, ఈ జీవుడి వెనక ఉన్నటువంటి బింబ చైతన్యం ఒక్కటే. అది తెలుసుకోవడం కోసమే ఆ పూజ. అది తెలుసుకోవడం కోసమే కొబ్బరికాయలు కొట్టావో, నిమ్మకాయలు వేస్తావో, తమలపాకులు వేస్తావో, గారెలే చేసి పెడతావో, హనుమంతుల వారికి, శ్రీరామనవమికి పానకం ముడపప్పు చేసి పెడతావో, ఏమన్నా చేసుకో, ఎంతకాలం చేస్తావో చెయ్యి. ఒక రోజుకి ఆయన ప్రతిబింబం అని తెలుసుకో. అది మీరు ఎన్నెన్ని జన్మలు ఎత్తుచ్చారో ఇక్కడికి, ఊరికే రాలేదు. హాల్లో ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది మీకు. అక్కడ కరెన్సీ ఇచ్చిచ్చారు, పుణ్యాన్ని, లాట్ ఆఫ్ పుణ్యం కరెన్సీ ఇచ్చి ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడికి వచ్చారు, ఈ హాల్లోకి. అదే చెప్తున్నారు ఇక్కడ ఈశ్వరః. ఆమె అడగబోతున్నారు బింబ చైతన్యాన్ని గురించి తర్వాత 8వ మంత్రంలో, అక్షరం బ్రహ్మ. అది తెలుసుకోవాలి అంటే, బింబముఖం తెలుసుకోవాలంటే అర్థం కావాలి. బింబముఖం తెలుసుకోవాలంటే ప్రతిబింబం కావాలి. ఇప్పుడు ప్రతిబింబం ఎందుకని చెప్పి అద్దంని పగలగొడతారా? అద్దం పగలగొడితే ఏమవుతుంది? ప్రతిబింబ ముఖం పోతుంది. ప్రతిబింబ ముఖం పోతే ఇప్పుడు బింబముఖం తెలుస్తుందా? తెలియదు. అందుకనే కొంతమంది పిచ్చివాళ్ళు తెలియక, రే శాస్త్రం అంతా ఎందుకు, శాస్త్రంలో ఏముంది, భగవంతుడు ఎందుకు, దేవుడు ఎందుకు, ఆత్మ ఇక్కడే కదా ఉన్నది లోపలంటే తెలుసుకో. ఎట్లా తెలుసుకుంటావు అప్పుడు నువ్వు ఆ మాట అంటే? నేనేమి అడుగుతాను? ముఖం ఇక్కడే కదా ఉంది. అక్కడ షాపుకు పోయి బెల్జియం మిర్రర్ తెచ్చుకుంటావు ఎందుకు చెప్పు. ఇదే అడుగుతాం వాళ్ళని మనం. ఆత్మ ఇక్కడ లోపల ఉంటే ఇంకా దేవుడు, పునస్కారాలు, పూజలు ఏమిటి అసలు పనికి రాకుండా, ఇవన్నీ పిచ్చా మీకేమన్నా అని అడుగుతారు జనం, నాస్తికులు. ఈ దేవాలయాలు ఏమిటి? హాస్పిటల్ కట్టించవచ్చు కదా, స్కూళ్ళు కట్టించవచ్చు కదా, శబరిమల ఎటుపోతే ఏముంది, తిరుపతి ఎటుపోతే ఏముంది, రామ టెంపుల్ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, మీకు ఎందుకు ఇంత పిచ్చి దేవుడు అంటే అని అడుగుతారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం. నేను వాటన్నిటికీ నీకు సమాధానం చెప్పను, నువ్వు నాకు ఒక సమాధానం చెప్పు. నీ ముఖం ఇక్కడే ఉన్నది కదా, నీకు ఇంత కాస్ట్లీ అద్దం ఎందుకు అసలు చెప్పు. ఎందుకు ఈ అద్దం నీకు? రూమ్కి ఒక అద్దం, బాత్రూంలో ఒక అద్దం, డ్రెస్సింగ్ టేబుల్లో ఒక అద్దం, 6 అడుగులు అద్దం, బాత్రూమ్ నిండా అద్దాలు చెప్పు. నువ్వే, నీ శరీరం ఇక్కడ ఉన్నది, నీ ముఖం ఇక్కడే ఉన్నది, పట్టుకొని చూస్తే తెలుస్తున్నది. నీకెందుకు ఇన్ని అద్దాలు? ఎందుకు డబ్బులు ఖర్చు పెడతావు దానికి? ఆ బాత్రూమ్ అంతా, డ్రెస్సింగ్ టేబుల్, పెద్ద ఇళ్లలో చూడండి ఎంత కాస్ట్లీ హౌసెస్లో అద్దాల మేడల్లాగా ఉంటాయి వాళ్ళ ఇల్లు. ఎందుకని అడిగితే ఏం చెప్తారు? నా ముఖం ఇక్కడే ఉందండి, కానీ నా ముఖాన్ని నేను చూసుకోలేదు. అదేవిధంగా ఆత్మ ఇక్కడ ఉన్నా కూడా ఇది తెలుసుకోవాలంటే ఈ ఆత్మ ప్రతిబింబాన్ని చూడాలి. ప్రతిబింబం ద్వారా బింబముఖాన్ని, బింబ చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం. ప్రతిబింబ ఆత్మ ద్వారా బింబ ఆత్మని తెలుసుకోగలుగుతాం. అందుకు గుడి, అందుకే దేవుడు. ఆయన ప్రతిబింబ చైతన్యం, ఆయన సమష్టి ప్రతిబింబ చైతన్యం. ఆయన్ని ఆరాధించి 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 ఆయన ప్రతిబింబ చైతన్యాన్ని తెలుసుకొని ఆ ప్రతిబింబం ఏర్పడిందంటే ఏదో బింబ చైతన్యం ఉండి ఉండాలి. ఎవరు ఆ బింబ చైతన్యం? అప్పుడు నేను ఎవరైతే ఈ ప్రతిబింబ చైతన్యాన్ని ఆరాధిస్తున్నాడో ఆ ఆరాధించేవాడి నిజస్వరూపం బింబ చైతన్యం. ఈ బింబ చైతన్యమే ఆ బింబ చైతన్యం అని తెలుసుకుంటుంది తర్వాత. అందుకోసం మధుసూదన సరస్వతి ఒక శ్లోకమే చెప్తారు చక్కగా. అందుకని ఈశ్వరుడు, భగవంతుడిని ఆరాధించడం అనేది ఇది ఒక పిచ్చి నమ్మకం కాదు. మన పెద్దలు, పండితులు, ఆచార్యులు గురువులందరూ కూడా ఈ శాస్త్రాన్ని మనకు అందించడం కోసం శాస్త్రం చెప్పిన పద్ధతిని చక్కగా మనకు సాధన రూపంలో అందించారు. మనమేం పిచ్చివాళ్ళం కాదు. రాళ్ళు పూజించడానికి, రప్పలను పూజించడానికి, అర్థమైందా? ఆకాశే ఓతం చ ప్రోతం చ, ఇలా విని 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 తర్వాత నువ్వు ఇక్కడ ఉన్న స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు. నేరుగా నీ ఆత్మ నువ్వు తెలుసుకోలేవు. అరుణాచలం తిరువన్నామలే పోయి కూర్చుంటారు అక్కడ చూడండి అందరూ, హుయామై హుయామై హుయామై, నేనెవరిని నేనెవరిని, జాలి ఇస్తుంది వాళ్ళందరినీ చూస్తే. రమణ మహర్షి తెలుసుకున్నారని చెప్పి, రమణ మహర్షి పోయిన జన్మలో గురువు దగ్గరికి వెళ్ళి చదువుకున్నారు. ఆయన చదువుకొని లాస్ట్లో మిస్ అయిపోయినారు ట్రాక్. నెక్స్ట్ జన్మలో 13 సంవత్సరాలకి ఆయనకి అహం బ్రహ్మాస్మి జ్ఞానం జ్ఞాపకం వచ్చేసింది. నువ్వు ఆయనతో పోల్చుకొని కూర్చుంటే నేను కూడా నేనెవరిని నేనెవరిని అంటే రాదు నీకు. ఆయన 13 ఏళ్ళకి జ్ఞానం ఎట్లా వస్తుందండి? లేకపోతే పూర్వజన్మ సంస్కారం శాస్త్రం చెప్తున్నది కదా. అదేవిధంగా గురుముఖంగా గురువుకు సేవ చేసి, గురువు కాళ్ళు కడిగి గురువుకు సేవ చేసి 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 ప్రశ్నను అడిగి 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 ఆ దేవుణ్ణి నాకు చూపించండి అన్నారు. అట్లా అంటే తప్ప భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోలేవు. అప్పుడు గురువు చెప్తారు, ఆ భగవంతుడు ఎవరు ఏమిటి అని చెప్పి ఆ ఈశ్వర స్వరూపం చెప్తారు. ఏంటి ఆషామాషిగా ఏమైనా వస్తుందా ఏమిటి? ఏదీ రాదు. కష్టపడి తెలుసుకోవాలి. ఆకాశే ఓతంచ ప్రోతంచ, అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్, కాస్త చదవంగానే మనకంతా తెలుసు అనుకోవడం, మనకంతా అర్థమైందనుకోవడం, అసలు ఆ బుద్ధి పోవాలి ముందు. నాకు తెలియవలసింది చాలా ఉంది, నేను నేర్చుకోవలసింది చాలా ఉంది, నేను శాస్త్రం చదవకుండా ఎవరికీ అర్థం కాదండి. శాస్త్రం చదివితేనే గురుముఖంగా చక్కగా శ్రమపడి చదవాలి, శ్రమ కోర్చి చదవాలి, అప్పుడు చక్కగా అర్థమవుతుంది. అంతటి శ్రద్ధాభక్తి కావాలి. గారికి చూడండి, ఎంత పండితురాలైనా కూడా ఆవిడ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నది, ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. అది జిజ్ఞాస అంటే. ఏదో కాలక్షేపానికి చదువుతున్నా అనుకోకూడదు. కాస్త అయిపో, కొద్ది రోజులు అయిపోగానే టైర్డ్ అయిపోతారు చాలామంది. చదివిందంతా చాలే, నోట్స్లు ఇన్ని రాసాం, సీడీలు ఉన్నాయి, ఇంకా చాలు, అన్నీ ఉన్నాయి, నీకు ఏమన్నా జ్ఞాన ఫలం వచ్చిందా లేదా ముందు, అది ముఖ్యం. నేను ఎన్నో ఉపనిషత్తులు చూసేసానండి అన్నట్టు ఒక ఆయన. ఐ హావ్ గాన్ త్రూ మెనీ ఉపనిషత్స్ అంటే, చిన్మయానందుల వారు అడిగారట, హౌ మెనీ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ, నువ్వు వాటన్నిటి గుండా వెళ్ళావు, అవి నీ గుండా వెళ్ళినయ్యా లేవా అని అడిగాట. అందుకని చాలామంది చదువుతారు, పాండిత్యం ఉంటుంది, కానీ ఇంట్లో ఇటు నుంచి ఇటు పోవు, లోపలికి ఎక్కవు. కనుక శరణం, గురువే శరణం, శాస్త్రమే శరణం. సరే, తర్వాత మంత్రం సాహోవాచ నమస్తేస్తు యాజ్ఞవల్క్యం యోమం యోమ ఏతం వ్యవోచం అపరస్మై ధారయస్మితి పృచ్ఛగార్గితి. సరే, ఈ ప్రశ్న వేసిన తర్వాత ఆ హిరణ్య గర్భుడికి ఆధారం ఆకాశం, ఆకాశం అనబడేటటువంటి ఈశ్వరుడు అంతర్యామి. సాహో వాచ, ఇప్పుడు గారికి అడుగుతున్నది, నమస్తే అస్తు యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్యుల వారు మీకు నమస్తే, నా నమస్కారములు. ఎంత వినయం వచ్చేసింది, ఇంకా తల పగిలిపోతుందని లేదు ఆయన ప్రశ్న అడగమన్నాడు కనుక ఆమెకి సంతోషం. యో మే ఏతం వ్యవోచ, ఏదైతే మీరు నాకు చెప్పారు, నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు. వ్యవోచ వి ప్లస్ వచ్ ధాతు, లుంగ్ మధ్యమ పురుష ఏకవచనం, మే మా అనుంది అక్కడ, దాన్ని మేగా చదవాలి, సంధి వలన మా అని రాసున్నది. మే ఏతం వ్యవోచ, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఏమిటి, ఇంకొక ప్రశ్న ఉంది, రెండు ప్రశ్నలు అడుగుతానన్నాను కదా, అపరస్మై ధారయస్వేతి, నా రెండవ ప్రశ్నని బాగా వినండి అంటున్నది. ధారయ నా రెండవ ప్రశ్నని, అపరస్మై అంటే రెండవ ప్రశ్నని జాగ్రత్తగా వినండి, వినడానికి తయారుగా ఉండండి, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటున్నది. పృచ్ఛగార్గి అన్నాడు ఆయన, అడుగు అన్నాడు. సాహోవాచే యదూర్ధ్వం యాజ్ఞవల్క్యదివ యదవాక్ పృథివ్యాః యదంతరాద్యా వా పృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే కస్మిన్స్తదోతం చ ప్రోతం చేతి. సహోవాచ యదూర్ధ్వం గార్గీదివ యదవాక్ పృథివ్యాః యదంతరాద్యా వా పృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చేత్యాచక్షతే ఆకాశ ఏవ తదోతం చ ప్రోతం చ కస్మిన్ ఖల్వాకాశః ఓతశ్చ ప్రోతశ్చేతి. ఆరవ మంత్రం, మూడవ మంత్రం ఏదైతే ఉందో అదే రిపిటేషన్, ఏడవ మంత్రం నాలుగవ మంత్రం రిపిటేషన్, మొత్తం రిపిటేషనే. కానీ ఆ చివరిది లైన్ మాత్రం చెప్పాలి మీకు, ఎందుకంటే మిగతాదంతా అంతకుముందు విన్నదే. అది ఉపనిషత్తులో ఉన్నటువంటి పద్ధతి, రిపిటేషన్. ఆకాశ ఏవ తదోతం చ ప్రోతం చ ఇతి. మీరు ఈ హిరణ్యగర్భుడు ఆకాశ ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నాడు అని చెప్పారు, ఆయనే ఉపాదాన కారణం అన్నారు. అయితే ఇప్పుడు నా బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. ఏమిటది, ఈ ఈశ్వరుడికి ఆధారం ఎవరు, భగవంతుడికి భగవంతుడు ఎవరు, హూ ఈజ్ ద గాడ్ ఆఫ్ గాడ్ అని ప్రశ్న ఇదే. ఎట్లాంటి ప్రశ్న చూసారు, మనం అడుగుతామా? ఆకాశంచే ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ కస్మిన్ ఖలు. ఈ ఆకాశ ఈశ్వరుడికి మూల కారణం ఎవరు, ఉపాదాన కారణం ఏమిటి, ఆధారం ఏమిటి, ఇక్కడ ఇది బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్న. అంటే తర్వాత మంత్రం చెప్తున్నారు ఆయన, సహోవాచ ఏతద్వైతదక్షరం గార్గీ బ్రాహ్మణ అభివదంతి అస్థూలమనను అక్రస్వమదీర్ఘం అలోహితం అస్నేహం అచ్ఛాయం అతమో వాయు ఆకాశం ఆకాశం అతమో వాయు ఆకాశం అసంగం వాయు అనాకాశం. అక్కడ అన్ని ఆ ఉన్నాయి మధ్యలో. అతమో అవాయువు అనాకాశం అతమో అవాయువు అనాకాశం అసంగం అరసం అగంధం అచక్షుష్కం అచక్షుష్కం అశ్రోత్రం అవాక్ అమనః అతేజస్కం అప్రాణం అముఖం అమాత్రం అనంతరం అబాహ్యం న తదశ్నాతి కించన న తదశ్నాతి కశ్చన. ఇది బృహదారిణి మొత్తంలోకి సారమైనటువంటి మంత్రం. అనను అహ్రస్వం అదీర్ఘం అలోహితం అచ్చాయం అట్లనమాట. ఈ యొక్క భగవంతుడికి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటిది అక్షరం బ్రహ్మ. సహోవాచే యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, ఏతద్వై నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటో తెలుసా? భగవంతుడికి భగవంతుడు ఎవరన్నావు? ఆయనకు కారణం అన్నాడు. మన పిల్లలు అడుగుతారు దేవుడు తండ్రి ఎవరని అడుగుతాడు, నోరు మూసుకో అంటాం మనం. దేవుడికి తండ్రి ఎవరు అంటే, దేవుడికి కారణం ఎవరు అంటే, అక్షరం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం, ముండకోపనిషత్తులో విన్న అక్షరం అధిగమ్యతే అని. ఆ అక్షరమే ఈ అక్షరం, నశించనటువంటిది, ఎప్పుడూ ఉండేటటువంటిది, నిత్యమైనటువంటిది ఆ అక్షరం బ్రహ్మ. దాని లక్షణాలు ఏమిటన్నాడు? ఈ లక్షణాలన్నీ లేనిది అని అంటున్నాడు ఆయన. ఏది అణువు కాదో, ఏది లోపల ఉండదో, ఏది బయట ఉండదో, ఏది పెద్దది కాదో, ఏది చిన్నది కాదో, ఏది ఏది కాదు కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. ఇదని చెప్పలా, చూసారా, నిర్గుణం బ్రహ్మ. ఈ లక్షణాలన్నీ లేనటువంటిది అక్షరం బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ. ఈ యొక్క మంత్రానికి వివరణ వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.